ఈరోజు మనం భగవద్గీత యథాతథం అధ్యాయం 16 దైవాసుర సంపద్ విభాగ యోగం ఇందులో చివరి శ్లోకం అయినటువంటి 24వ శ్లోకం గురించి ఈరోజు మనం చర్చ చేస్తాం. దీనికి తాత్పర్యం మరియు భాష్యము శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా. భాష్యం: పంచదశాధ్యాయమున 15వ శ్లోకమందు చెప్పబడినట్లు వేదములందలి నియమ నిబంధనలన్నీయూ కృష్ణుని తెలుసుకున్నట్టుకు ఉద్దేశింపబడినవి. మానవుడు భగవద్గీత వలన కృష్ణుని అర్థం చేసుకుని భక్తియుక్త సేవలో నిమగ్నుడగుచు కృష్ణ చైతన్యమందున్నచో అతడు వైదిక గ్రంథములందలి చెప్పబడిన అత్యుత్తమ జ్ఞాన పరిపూర్ణత్వమును పొందగలిగిన వాడును. చైతన్య మహాప్రభువు ఈ విధానము చాలా సులభము కావించను. అతడు జనులను హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మంత్రమును మాత్రము జపించుచు భగవంతుని భక్తియుక్త సేవలో నిమగ్నమై దైవమునకు నివేదింపబడిన ఆహార పదార్థముల శేషములను తినవలనని చెప్పియుండెను. ఈ భక్తియుక్త వ్యాపారములలో ప్రత్యక్షముగా నిమగ్నుడైన వాడు వైదిక వాంగ్మయినంతనూ చదివినవాడనియే భావింపబడును. అట్టివాడు పరిపూర్ణమైన అవగాహనకు వచ్చినట్లే. కృష్ణ చైతన్యమునందు లేనట్టియు భక్తియుక్త సేవలో నిమగ్నులు కానట్టియగు సామాన్య జనులకు సంబంధించిన విధి నిషేధములు వేద నిబంధనలచే నిర్ణయింపబడును. హేతువాదము లేదా తర్కము లేకుండా ఎవరైనను వాని అనుసరించి పనిచేయవలేను. అదే శాస్త్ర సిద్ధాంతం అనుసరము అనబడును. బద్ధజీవులందు కనిపించు అపరిపక్వ భావనలు, వంచన ప్రవృత్తి, నిశ్చయ దోషాచరణము, నిశ్చయ భ్రాంతి అను నాలుగు ముఖ్య దోషములను శాస్త్రం నందుండవు. బద్ధజీవితమునందలి ఈ నాలుగు దోషములను మానవుని నియమ నిబంధనలను చేయుట ఎందు అనర్హునిగా చేయను. అందుచే ఈ శాస్త్రమునందు చెప్పబడిన ఈ దోషములకు అతీతమైన నియమ నిబంధనలు ఎట్టి మార్పును లేకుండా మహర్షుల చేతను, ఆచార్యుల చేతను, మహాత్ముల చేతను అంగీకరింపబడును. భారతదేశమున ఆధ్యాత్మిక అవగాహనముందు సాధారణముగా నిరాకారవాదులు, సాకారవాదులు అన్న రెండు పక్షములు కలవు. ఈ రెండు పక్షముల వారును వేద సిద్ధాంతములను అనుసరించియే తమ జీవితమును గడుపుదురు. శాస్త్రముల సిద్ధాంతములను అనుసరింపకుండా ఎవరును తమ సంపూర్ణ స్థితికి ఉద్ధరించుకొనజాలరు. అందుచే నిజముగా శాస్త్రాసారము అర్థము చేసుకున్నవారు అదృష్టవంతులుగా పరిగణింపబడుదురు. మానవ సమాజమున దేవాదిదేవుని అవగాహన చేసుకును సిద్ధాంతముల యెడ వైముఖ్యమును వహించుట పతనములకు కారణమగును. మానవ జీవితమునందులి గొప్ప అపరాధమిది. అందుచే దేవాదిదేవుని భౌతిక శక్తి యొక్క మాయ మూడు విధములైన దుఃఖముల రూపమున మనల్ని ఎప్పుడూ బాధించుచున్నది. ఈ భౌతిక శక్తి భౌతిక ప్రకృతికి సంబంధించిన మూడు గుణములతో కూడినది. దేవదేవుని అవగాహన చేసుకుని మార్గమున అడుగుపెట్టుటకు ముందు మానవుడు అధమము సాత్విక గుణమునకైనను తన్ను ఉద్ధరించుకొనవలేను. సాత్విక గుణ ప్రమాణమునకు తన్ను ఉద్ధరించుకొనకపోయినచో మానవుడు అసుర జీవితమునకు కారణములైన అజ్ఞాన కామములందు పడిపోవును. రజస్తమో గుణములలో ఉన్నవారు శాస్త్రములను, పవిత్ర వ్యక్తులను, దేవాదిదేవుని సముచిత అవగాహనను ద్వేషింతురు. వారు ఆధ్యాత్మికాచార్యుని బోధనలను నిరసించి శాస్త్రములందలి నియమ నిబంధనలను లెక్క పెట్టరు. భక్తి యొక్క సేవ ఎందలి వైభవములను వినను వారు వానిచే ఆకర్షింపబడరు. ఈ విధముగా వారు తమ సముద్ధరణ మార్గమును తామే కల్పించుకుందురు. అసుర జీవితం విధానమునకు దారిచూపు మానవ సమాజమునందలి కొన్ని లోపములు ఇవియే. ఉన్నత స్థితి అయిన సముద్ధరణ మార్గమునకు మార్గదర్శకుడు కాగల తగిన ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని శిక్షణ ఎందున్నచో మానవుని జీవితము విజయవంతమగును. ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృజార్జున సంవాదే భక్తి వేదాంత భాష్యేషు దైవాసుర సంపద్ విభాగ యోగో నామ షోడశోధ్యాయః. ఓం జ్ఞానాతిమిరాందస్య జ్ఞానాంజనా శలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోమీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదామియం దదాతి స్వప్రాంతికం. వందేహం శ్రీగురాం శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సాగనరుగనాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసైతం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణాసింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరోభ్యశ కృపాసింధువేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం, యత్కృపాతామహం వందే శ్రీగురుం దీనధారిణాం. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మిహార్హసి. అందుచే మానవుడు శాస్త్రమునందలి నియమముల ద్వారా ఏది విధియో ఏది నిషిద్ధమో తెలుసుకొనవలెను. అట్టి నియమ నిబంధనలను ఎరిగి పనిచేసినచో అతడు క్రమముగా ఉద్ధరింపబడును. కొన్ని వారాలుగా మనం ఈ దైవాసుర సంపద్ విభాగ యోగం 16వ అధ్యాయం గురించి మనం చర్చ చేస్తూ వచ్చాం. ఇందులో రెండు రకాలైనటువంటి వ్యక్తుల గురించి కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు. మొదటి వ్యక్తి ఎవరు అనంటే దైవీ సంపత్తి కలిగినటువంటి వాడు, అంటే దైవ గుణములను కలిగినటువంటి వాడు. ఇక రెండవది ఎవరు అనంటే అసుర గుణాలని కలిగినటువంటి వాడు. మరి ఈ అధ్యాయంలో 24 శ్లోకాలున్నాయి. ఈ 24 శ్లోకాల్లో దైవ గుణాలు అనేటువంటివి కృష్ణుడు 3-4 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. అసుర గుణాలని మాత్రం 12-13 శ్లోకాల్లో కృష్ణుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అసుర ప్రవృత్తి అనేటువంటిది సహజం. మనం భగవంతుణ్ణి విడిచిపెట్టి కృష్ణ బహిర్ముఖ అంటే కృష్ణుడి యొక్క మొహం ఎడం పెట్టి కృష్ణుడి వైపు తల తిప్పకుండా కృష్ణుడి నుంచి వెనక్కి తిప్పేసుకుని మన తలని మనం ఎప్పుడైతే ఈ యొక్క భౌతిక ప్రపంచానికి వచ్చామో మనందరికీ కూడాను ఈ యొక్క అసుర గుణాలు అనేటువంటివి సహజంగా వచ్చినాయి. కాబట్టి కృష్ణుడు భగవద్గీతను ముఖ్యంగా ఎవరికి చెప్తున్నాడు అనంటే మనందరికీ కూడా, అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తున్నాడు. కాబట్టి ఎన్ని రకాలైనటువంటి అసుర గుణాలు అనేటువంటి ఉంటాయి అనేటువంటిది ఇక్కడ కృష్ణుడు 13 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. 13-14 శ్లోకాల్లో ఈ అసుర గుణాలన్నీ కూడా చెప్పిన తర్వాత చివరిగా కంక్లూజన్ అనేటువంటిది ఉంటుంది, సమాప్తి, కంక్లూడింగ్ వర్స్. ఆ కంక్లూడింగ్ వర్స్ లో కృష్ణ ఏమంటున్నాడు, నేను ఇప్పుడు దాకా బోల్డ్ని రకాలైనటువంటి అసుర గుణాలు చెప్పాను, ఈ అసుర గుణాలన్నీ కూడా ఒక కేటగిరీ కింద వచ్చేస్తాయి, అంటే ఒక వర్గం కింద వచ్చేస్తాయి అసుర గుణాలన్నీ కూడా. ఏంటో వర్గం కింద అది ఈ రోజు శ్లోకం కంటే ముందు శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు. ఏమిటిది? యశాస్త్ర విధిమోత్సర్జ వర్తతే కామకారత సససిద్ధిమవాప్నోతి నసుఖం న పరాంగతి. కృష్ణ ఏమంటున్నాడు అనంటే ఈ రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ హెడ్డింగ్ కింద వచ్చేస్తారు. ఏ హెడ్డింగ్ కింద వచ్చేస్తారు? వీళ్ళందరికీ ఉండే ఒక కామన్ గుణం ఒకటి ఉంది, సామాన్యమైనటువంటి గుణం ఒకటి ఉందంట. అదేమిటి అనంటే యశాస్త్ర విధిముత్సర్జ్య, అంటే శాస్త్రముల విధులను విడిచి తమ ఇష్టము వచ్చినట్లు వర్తించేవాడు. అంటే దైవీ సంపద కలిగినటువంటి వాళ్ళకి అసురీ సంపద కలిగినటువంటి వాళ్ళకి ఉండేటువంటి తేడా ఏమిటంటే, దైవీ సంపద కలిగినటువంటి వాడికి కంట్రోల్ అనేటువంటి ఉంటుంది, అంటే అతన్ని ఎవరైనా సరే కంట్రోల్ చేయగలరు, అంటే కొన్ని నియమ నిబంధనలకి ఆయన పాటిస్తూ ఉండేటువంటి వాడు. అసురుగుణం ఉండేటువంటి వాడు నియమ నిబంధనలు ఏంటినీ కూడాను పాటించడు. తన ఇష్టం వచ్చినట్టు తాను ప్రవర్తిస్తూ ఉంటాడు. అది ముఖ్యమైనటువంటి తేడా, అసురు గుణానికి దైవ గుణానికి ఉండేటువంటి తేడా. మనందరికీ కూడా అది కొత్త కాదు. మనందరం కూడా ఏదైనా చేసేటప్పుడు మనం ఎవరి సలహా తీసుకోకుండా కొన్ని చేస్తూ ఉంటాం, కొన్ని సలహాలు తీసుకొని చేస్తూ ఉంటాం. సలహాలు తీసుకోవడం మంచిది, సలహాలు తీసుకోకుండా చేయడం అసురు గుణం కింద వస్తుంది. ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి సలహా తీసుకోవాలి, ఎలా సలహా తీసుకోవాలి అదంతా మళ్ళీ వేరే మాటలు మాట్లాడదాం, దాని గురించి చర్చ వేరేగా చేద్దాం. కానీ ముఖ్యంగా తేడా, ముఖ్యమైనటువంటి తేడా ఏమిటంటే కట్టుబడి ఉండడం, కొన్ని రూల్స్కి కట్టుబడి ఉండడం, అది దైవీ సంపత్తి. ఏ రూల్స్కి కూడా కట్టుబడి ఉండకపోవడం అసురీ సంపత్తి. అది కృష్ణుడు క్లియర్గా చెప్తున్నాడు ఈ యొక్క అధ్యాయం చివరిలో. ఫైనల్గా ఇంక 24 శ్లోకంలో ఏమంటున్నాడు, కాబట్టి నువ్వు దైవగుణంలో ఉండాలి అని అంటే ఏం చేయాలి? తస్మాత్. సంస్కృత్ లో తస్మాత్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారు. తస్మాత్ అంటే అర్థం, అక్కడ దయచేసి ఎవరైనా సరే ఒక వాలంటీర్ పిల్లల్ని ఇక్కడ గొడవ చేయకుండా అక్కడ చూస్తారా ఎవరైనా సరే? లేదనంటే పిల్లల్ని కాస్త దూరంగా తీసుకెళ్ళానని ఆడిపించండి. తస్మాత్ అనేటువంటి పదాన్ని ఎందుకు ఉపయోగిస్తారు అని అంటే, ఏదైనా ఒక విషయం చెప్పిన తర్వాత చివరిలో దాని యొక్క సారాంశం చెప్పాలి అని అంటే తస్మాత్ అనేటువంటిది ఉపయోగిస్తారు. తెలుగులో కూడా మనం మాట్లాడేటప్పుడు ఇదంతా చెప్తున్నాను చివరగా, కాబట్టి తస్మాత్ అంటే కాబట్టి నువ్వు ఫలానా 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 విధంగా చెయ్యు. ఇంగ్లీష్లో అయితే అంతా చెప్పిన తర్వాత దేర్ ఫోర్ అంటే కాబట్టి. అలాగే సాంస్క్రిట్లో ఎలాంటి పదాన్ని ఉపయోగిస్తారు? తస్మాత్ అని అంటే కాబట్టి. కాబట్టి అర్జున, నీకు ఇప్పుడు రెండు రకాలైనటువంటి గుణాలని చెప్పాను, కాబట్టి నువ్వేం చేయాలి? ఇది తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏమిటి అని అంటే శాస్త్ర ప్రమాణాలని తెలుసుకోవాలి. అంటే కృష్ణుడు ఏం చేస్తున్నాడు అని అంటే అర్జునుని ద్వారా మనందరికీ కూడా చెప్తున్నాడు ఈ విషయాన్ని. కాబట్టి మనందరం కూడాను ఏం తెలుసుకోవాలి? శాస్త్రం ప్రమాణంతే అంటే శాస్త్రం యొక్క నియమ నిబంధనల్ని తెలుసుకుంటూ ఏం చేయాలి? కార్యాకార్య వ్యవస్థతో మన జీవనంలో ఉండేటువంటి ప్రతి కార్యాన్ని కూడాను దేనికి అనుగుణంగా చేయాలి? శాస్త్ర విధులకు అనుగుణంగా చేయాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థతో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం అంటే శాస్త్ర విధానాలన్నీ కూడాను తెలుసుకొని కర్మకర్తు మిహార్హసి అంటే రెండు రకాలుగా చెప్తున్నాడు కృష్ణుడు. రెండు సార్లు చెప్తున్నాడు, ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా చెప్తున్నాడు. ఒకే విషయాన్ని రెండు సార్లు రెండు రకాలుగా చెప్తున్నాడు కృష్ణుడు. మొట్టమొదటి ఏమంటున్నాడు? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థతో కార్యాకార్య, మళ్ళీ కింద కూడాను కర్మకర్తు అంటే చూసారా ఎంత ముఖ్యమైనటువంటి విషయం. మనం ఈ జీవితానికి మనం పెద్ద లెక్క కట్టం, మనకి యాక్చువల్గా ఈ యొక్క మానవ జీవితం యొక్క వాల్యూ తెలియదు, విలువ దీని తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తాం? ప్రతిదీ కూడాను చాలా చాలా సులభంగా ఖర్చు పెట్టేస్తాం. ఉదాహరణకి మనం అంటూ ఉంటాం అప్పుడప్పుడు, ఎవరికైతే డబ్బులు వాల్యూ తెలియదో, డబ్బు విలువ తెలియదో, వాళ్ళు ఏం చేస్తారు? చూసి చూడకుండా ఇష్టానుసారం వాళ్ళు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఈ డబ్బు ఎంత కష్టపడితే సంపాదించింది, దీని యొక్క వాల్యూ ఏమిటి వాళ్ళకి తెలియదు. ఇలా డబ్బు వస్తూ ఉంటుంది, అలా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలాగే మనకి ఈ యొక్క మానవ జీవితం యొక్క విలువ తెలియకపోవడం వల్ల మనం ఖర్చు పెట్టేస్తున్నాం, మానవ జీవితాన్ని మనం ఖర్చు పెట్టేస్తున్నాం వృధాగా. ఇలా వృధాగా ఖర్చు పెట్టకుండా మంచిగా ఖర్చు పెట్టాలి అని అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? తస్మాత్ శాస్త్రం విధానంతే, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. శాస్త్ర ప్రమాణాలని నేర్చుకోవాలి. శాస్త్ర ప్రమాణాలు నేర్చుకోవాలి అని అంటే ఎవరి దగ్గరికి వెళ్తే నేర్చుకుంటాం? శాస్త్రాన్ని ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళని మనం అడిగి తెలుసుకున్నట్లయితే మనకి శాస్త్ర ప్రమాణాలు తెలుస్తాయి. అంటే మనం దాన్ని వినాలి. ఎవరి దగ్గర నుంచి? ఎవరైతే శాస్త్రాన్ని తెలుసుకున్నారో, ఎవరికైతే శాస్త్ర ప్రమాణాలు తెలుసో, ఎవరికైతే ఏది మంచి ఏది చెడో తెలుసో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. శాస్త్రం ఇలా చెప్తుంది, శాస్త్రం అలా చెప్తుంది అని వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. జ్ఞాత్వ అంటే దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, అర్థం చేసుకున్నంత మాత్రాన చాలదు, మళ్ళీ ఏం చేయాలి? మనం ఆ శాస్త్ర ప్రమాణాలని
మన జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టాలి. అంటే రోజు మనం బోల్డన్ని రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. ఆ చేసేటువంటి పనులు దేనికి అనుగుణంగా ఉండాలి? శాస్త్ర ప్రమాణానికి అనుగుణంగా ఉండాలి. అప్పుడే మనకు అర్థమైనట్టు లెక్క. ఒకవైపు మనం శాస్త్ర ప్రమాణాలను వింటూ ఉంటాం, రెండో వైపు మన యొక్క పనులు అలాగే జరిగిపోతుంటాయి, మనలో ఏమాత్రం మార్పు రావట్లేదు అని అంటే అర్థం ఏమిటి అంటే మనం సరిగ్గా శాస్త్ర ప్రమాణాన్ని విన్నట్టు లెక్క. ప్రభుపాదులు వారు దీనికి ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఏమిటినంటే ఒక ఆయన రోడ్డు మధ్యలో నడుస్తూ ఉన్నాడంట. రోడ్డు మధ్యలో నడుస్తూ ఉంటే ఒక ఆయన ఏమన్నాడంటే, అయ్యో రోడ్డు మధ్యలో నడుస్తున్నావే, ఏదైనా ట్రక్ లేదా బస్సు వచ్చి గుద్దేస్తే నువ్వు ప్రాణాలు పోతాయి అని అన్నాడంట. అంటే ఈ మధ్యలో నడుస్తున్న ఆయన ఏమన్నాడు అంటే, నాకు ఆ మాత్రం తెలీదా, నువ్వు నాకు చెప్పాలా అని అన్నాడంట. ప్రభుపాదులు వారు అన్నారు, నీకు అంత తెలిస్తే మరి ఎడం వైపు నడచ్చు కదా అని అన్నారు. అంటే తెలిసి నువ్వు మధ్యలో నడుస్తున్నావు అంటే అర్థం ఏంటి? నీకు తెలియనట్టే లెక్క. ఒకవేళ తెలిస్తే నువ్వేం చేస్తావు? లెఫ్ట్ సైడ్ వచ్చి నడుస్తావు. అలాగే మనందరం బోల్డ్ని వింటూ ఉంటాం, మళ్ళీ మనం పనులు చేసేటప్పటికి మాత్రం బ్యాక్ టు స్క్వేర్ వన్, నార్మల్ మనం చేయాల్సినవన్నీ మనం చేసేస్తూ ఉంటాం, ఆలోచించకుండా చేసేస్తుంటాం. కాబట్టి శాస్త్రం ఏముంటుంది? బుద్ధిని ఉపయోగించి ఏదైనా చేసే ముందు ఆలోచించుకొని చేయాలి. ప్రస్తుతం కలియుగంలో ఏమిటి అంటే బాగా ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఏమంటారంటే, థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పీక్ అని అన్నారు, థింక్ థ్రైస్ బిఫోర్ యూ యాక్ట్ అన్నారు. అంటే ఏదైనా మాట్లాడే ముందు రెండుసార్లు ఆలోచించమన్నారు, ఏదైనా పని చేసే ముందు మూడుసార్లు ఆలోచించమన్నారు. మనకి మాట్లాడడానికే కంట్రోల్ లేదు, ఇంకా పని చేసేదానికి ఇంకా కంట్రోల్ ఎక్కడ వస్తుంది? మనం థింక్ ట్వైస్ కాదు కదా, థింక్ నాట్ ఈవెన్ వన్స్ వైల్ స్పీకింగ్. అంటే మనం మాట్లాడే ముందు కనీసం ఒకసారి కూడా ఆలోచించాం, రెండుసార్లు మర్చిపోండి, ఒకసారి కూడా ఆలోచించాం. కొన్నిసార్లు మాట్లాడిస్తుంటాం. ఎలా మాట్లాడిస్తుంటాం అని అంటే ఇతరులకు బాధ కలిగేటట్టుగా మాట్లాడిస్తుంటాం. ఆ మాటల వల్ల వేరే వాళ్ళకి బాధ కలుగుతుందా, వాళ్ళకి మేలు కలుగుతుందా అని మనం ఆలోచించాం. ఆ మాట్లాడడం వల్ల వారికి ఉపయోగకరమా కాదా, నాకు మాట్లాడమన్నారా లేదా అని ఏమీ ఆలోచించకుండా మనకి ఇష్టం వచ్చింది చెప్పేస్తూ ఉంటాం. కానీ ఇది ఎవరి పద్ధతి కాదు అని అంటే ఆలోచనాపరుల యొక్క పద్ధతి కాదు. ఆలోచించేవాడు ఎప్పుడు కూడాను, జీవితం విలువ తెలిసినటువంటి వాడు ఎప్పుడు కూడాను అనవసరంగా మాట్లాడు. అన్నిటికంటే దుష్ట పద్ధతి ఏమిటి అంటే కలియుగంలో ప్రతి ఒక్కడు మాట్లాడడం అలవాటు. వాడికి తెలిసినా తెలియకపోయినా ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు. కాబట్టి ఫస్ట్ ఎవరైనా సరే ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ముందుకు వెళ్లాలనుకుంటే ఫస్ట్ చేయాల్సింది ఏమిటి అంటే వాచో వేగం అని అంటే ముందు నాలుకని కంట్రోల్లో పెట్టుకోవాలండి. వాచో వేగం మనస క్రోధావేగం అంటే ముందు నాలుకని కంట్రోల్ పెట్టుకోవాలి, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. కాబట్టి దీనివల్ల రెండు లాభాలు ఉన్నాయి. ఏమిటి అంటే మనం ఎప్పుడైతే అనవసరంగా మాట్లాడడమో నేచురల్గా చెవులు చాలా యాక్టివ్ అయిపోతాయి. చెవులు యాక్టివ్ అయ్యాయనంటే అర్థం ఏమిటి? వేరే వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా వింటున్నట్టు లెక్క. మాట్లాడేవాడు అనుకోండి, ఎవరైనా ఎక్కువ మాట్లాడేవాడు అనుకోండి, ఇతరులు ఏం చేస్తున్నారు ఏమనుకుంటున్నారో తెలియకుండా బడబడబడబడబడ మాట్లాడిస్తుంటారు. కాబట్టి చెవులు యాక్టివ్గా ఉండవు. చాలాసార్లు మనం వింటూ ఉంటాం, నీకు ఇచ్చింది ఒకటే నోరు, రెండు చెవులు ఇచ్చారు, కాబట్టి తక్కువ నోటును ఉపయోగించు ఎక్కువ చెవిని ఉపయోగించు అని మనకు చెప్తూ ఉంటారు కదా, పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ మనం నోటిని పదింతలు ఉపయోగిస్తాం, చెవిలో పదో వంతు కూడా మనం ఉపయోగించాం. అది మనకు ఉండేటువంటి ప్రాబ్లం. కాబట్టి శాస్త్రం ఏముంటుంది? యస్ శాస్త్ర ప్రమాణంతే. శాస్త్ర ప్రమాణాలని తెలుసుకోవాలంటే చెవుల్ని చాలా యాక్టివ్గా ఉంచుకోవాలి, అంటే వినడం నేర్చుకోవాలి. మాట్లాడడం కంటే ముందు వినడం నేర్చుకోవాలి. యస్ శాస్త్ర ప్రమాణంతే. అప్పుడు మనకి ఏం తెలుస్తుంది అని అంటే ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయాలు మనకి తెలుస్తాయి. అయితే మరి ఎవరైనా ఒక ప్రశ్న వేయచ్చు, శాస్త్రం చెప్పేదంతా శుద్ధంగా ఉంటుంది అని మనం ఎలా తెలుసుకుంటాం? పవిత్రమైనటువంటిది, శాస్త్రం చెప్పేదంతా పవిత్రమైనటువంటిది మనకి ఎలా నమ్మకం అని అనొచ్చు ఎవరైనా సరే? ఇంకో రకంగా మాట్లాడినంటే మాకు నమ్మకం ఎలా కుదురుతుంది, శాస్త్రం చెప్పేదంతా నిజమా కాదా అనేటువంటిది. కొంతమందికి నమ్మరు, ఇదంతా కూడా పుక్కిడి పురాణం,
వింటూ ఉంటాను చూస్తారా మన అంటే ఇదంతా ఎవరో రాశారు, ఇదంతా నిజమో కాదో ఎవరికి తెలుసు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కృష్ణ ఏమంటాడంటే, ఈ జీవితంలోని శాంతి లేదు ఇలాంటి వాళ్ళకి, వచ్చే జీవితంలో కూడా శాంతి లేదు. సంశయాత్మ వినశ్యతి. సంశయాత్మ అని అంటే ఎప్పుడు కూడా వాడికి ఎప్పుడు కూడా మైక్రోస్కోప్ వాడు చూసి చూస్తుండవాడు అనమాట. ఇక్కడ ప్రతిదాన్ని కూడాను అవునో కాదో అవునో కాదో అవునో కాదో, జీవితం అంతా కూడా అవునో కాదో అయిపోతుందన్నమాట. కాబట్టి ఎలాంటి వాటి మీద నమ్మకం ఉండాలి? శాస్త్రం మీద నమ్మకం ఉండాలంట. అయితే శాస్త్రమే చెప్తుంది శాస్త్రం మీద ఎందుకు నమ్మకం ఉండాలి అని. శాస్త్రం ఏముంటుంది అంటే, మామూలుగా మానవులందరికీ కూడా, బద్ధజీవులందరికీ కూడా నాలుగు రకాలైనటువంటి గుణాలు ఉన్నాయంట. నాలుగు రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. అంటే మనందరికీ కూడా నాలుగు రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఒకటి ఏమిటి అంటే, మనం మోసం చేయాలనేటువంటి ప్రవృత్తి అందరికీ కూడా ఉంది. కొన్నిసార్లు ఏంటంటే, మోసం వేరే వాళ్ళు చేయనివ్వరు కాబట్టి మనం చేయం. అవకాశం దొరికితే మోసం చేయడానికి మనం సిద్ధమే. అవునా కాదా? ఎవ్వరూ చూడకపోతే అప్పుడు మనం కొన్ని కొన్ని పనులు చేస్తున్నాం. ఎవ్వరూ చూడనేటువంటి ఉద్దేశంతో కొన్ని పనులు చేస్తున్నాం. మరి అదేమిటది? మనకు తెలుసు అది చేయకూడదని, అయినప్పటికీ కూడా మనం చేస్తుంటాం. అంటే ఇదేంటి ప్రవృత్తి? ఏంటిది? మోసం. మోసం చేయాలనేటువంటి ప్రవృత్తి. ఇంకోటి ఏమిటంటే, మన ఇంద్రియాలు అనేటువంటివి సంపూర్ణమైనటువంటివి కావు. ఇంద్రియాలు సంపూర్ణమైనటువంటివి కావు అంటే, ఈ ఇంద్రియాలతో మనం ఏది కావాలంటే దాన్ని మనం చూడలేము. మన కళ్ళు అనేటువంటివి ఉన్నాయి, ఈ కంట్లో కొంత చూడగలుగుతాం, అంతకన్నా ఎక్కువ మనం చూడలేము. ఈ గోడ వెనకాతలేముంది చెప్పు అని అంటే చూడగలమా? మనం చూడలేం. అంటే గోడ మనల్ని అడ్డేస్తుంది అనమాట. అవునా కదా? అంతెందుకు? చీకట్లో మనం ఏమైనా చూడగలమా? ఎంత మంచి కళ్ళు ఉన్న ఉపయోగం ఏముంది? చీకటి అంటే మన కళ్ళు లేదా మన ఇంద్రియాలు అసంపూర్ణమైనటువంటివి. ఎందుకు అనంటే, ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉన్న ఇంద్రియాలు కాబట్టి అసంపూర్ణమైనటువంటివి. అలాగే మనం ఎప్పుడు కూడా భ్రమలో ఉంటాం. భ్రమ అంటే మీ అందరికీ కూడా తెలిసినటువంటిది, మాయలో ఉంటాం అన్నమాట. ఎప్పుడు కూడా భ్రమలో ఉంటాం. ఈ రకంగా మనకి ఈ యొక్క ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి మనకి. కానీ శాస్త్రం ఏముంటుందంటే, శాస్త్రంలో చెప్పిన వాటి ఏవి కూడాను ఈ సమస్యల నుంచి ఈ సమస్యలకు అతీతమైనటువంటి విషయాలు శాస్త్రంలో చెప్పారు. ఎందుకనంటే, శాస్త్రం అనేటువంటిది మనకి ఎవరిచ్చారు అంటే భగవంతుడు ఇచ్చాడు కాబట్టి. భగవంతుడు ఈ గుణాలకు అతీతంగా ఉంటాడు కాబట్టి. ధర్మస్థు సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటే, ధర్మాన్ని మనకి భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు అనేటువంటి వాడు ఈ నాలుగు మనం చెప్పుకున్నటువంటి ఈ నాలుగు సమస్యలకి అతీతంగా ఉంటాడు కాబట్టి మనం శాస్త్రాన్ని నమ్మొచ్చు. నమ్మకం లేనటువంటి వాళ్ళు శాస్త్రంలో చెప్పినటువంటి విషయాల్ని చేసి దాని రిజల్ట్ కావాలంటే చూసుకోవచ్చు. ఉదాహరణకి శాస్త్రంలో ఏం చెప్తున్నారు అనంటే, ఆవు పేడ, ఆవు పేడకి చాలా యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయని చెప్పేసి, అంటే చాలా రకాలైనటువంటి వాటిని ఏమంటారు మనం, వైరసెస్ ఉంటాయి చూసారా, చాలా రకాలైనటువంటి వైరసెస్ నుంచి మనకి ఆవు పేడ మనకి ప్రొటెక్షన్ రక్షణని కల్పిస్తుంది. ఔషధ గుణాలు ఉన్నాయి ఆవు పేడకి. మనకి సైన్స్ తెలియక ముందు ఎవరేమైనా ఏమనుకోవచ్చు అంటే, అరే ఆవు పేడ అనేటువంటిది మీ యొక్క శాస్త్రం ప్రకారమే. శాస్త్రం ప్రకారం ఏమిటి అంటే, స్టూల్ని లేదా అశుద్ధాన్ని ముట్టుకుంటే స్నానం చేయాలి. ఏ జీవి యొక్క అశుద్ధాన్ని ముట్టుకున్నా స్నానం చేయాలి, అది శాస్త్ర ప్రమాణం. మరి అలా అని చెప్పేసి ఆవు పేడని ముట్టుకుంటే స్నానం చేయాలా? కాదు. స్నానం చేయాల్సి వచ్చినటువంటి వాడు ఆవు పేడని ముట్టుకుంటే వాడికి పవిత్రత అనేటువంటిది వస్తుంది. లేదా ఏదైనా సరే శుద్ధంగా లేనటువంటి ప్రదేశాన్ని ఆవు పేడతో కనుక మనం కడిగినట్లయితే అది శుద్ధంగా అయిపోతుంది. అయితే ఇది కొన్ని సంవత్సరాల క్రితం ఎవడు కూడా నమ్మకపోయి ఉండొచ్చు. మీ శాస్త్రాలు ఒకటి ఇలా చెప్తున్నాయి, ఒకటి అలా చెప్తున్నాయి, ఇప్పుడు దాకా ఏమన్నారు అని అంటే దేని యొక్క అశుద్ధాన్ని ముట్టినా కూడా స్నానం చేయమంటున్నారు. మరి ఇంకో పక్క మీరేమంటున్నారు, ఆవు పేడనేమో శుద్ధం చేయడానికి ఉపయోగిస్తారంటున్నారు, ఇదంతా కూడా తికమగ్గా ఉంది అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ మనకి ప్రూవ్ అయింది ఏమిటి, సైన్స్ ప్రకారం ప్రూవ్ అయింది ఏమిటి అని అంటే ఆవు పేడలో ఔషధ గుణాలు అనేటువంటివి ఉన్నాయి. అంటే మన తెలివితేటలతో మనం చూసినట్లయితే మనకేమనిపిస్తుంది, ఒకటి ఇటు ఉన్నట్టు అనిపిస్తుంది, ఒకటి అటు ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ శాస్త్రంకి ఈ యొక్క మన తెలివితేటల కంటే అతీతమైనటువంటిది శాస్త్రం. ఎవరైతే శాస్త్రం మీద పూర్తి నమ్మకాన్ని ఉంచుతారో వాళ్ళు ఈ యొక్క ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడు, ఉద్ధరింపబడును, వాళ్ళు ఉద్ధరింపబడతారన్నమాట. కాబట్టి జీవితం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే శాస్త్రాన్ని తెలుసుకోవాలి. శాస్త్రాన్ని తెలుసుకోవాలంటే వినాలి. కలియుగంలో ఎవరికి కూడాను అంత ఓపిక లేదు. ఉన్నదే మనకి 60 or 70 సంవత్సరాలు, అందులో చిన్నతనంలో ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు పోతుంది, మరొక 10 సంవత్సరాలు చదువుతో పోతుంది. 20 సంవత్సరాలు పోయినాయి. రోజుకు ఒక 8 గంటలు నిద్రపోతే రోజులో 1/3 పోయినట్టే. అంటే మనం 60 సంవత్సరాలు జీవిస్తే 20 సంవత్సరాలు నిద్రకే అయిపోయింది. 20 సంవత్సరాలు నిద్రకు అయిపోయింది, 20 సంవత్సరాలు ఏమో మరి చదువుకోవడానికి, చిన్నతనంలో ఆటలాడుకోవడానికి పోతే ఇంక మిగిలిందంత ఇంకొక 20 సంవత్సరాలు, 20, 40 ఇంకో మిగిలింది 20. మరి పుట్టిన తర్వాత ఈ యొక్క ఆత్మని శరీరాన్ని కూడబెట్టుకుని ఉండాలి అని అంటే మనం ఏదో పనులు చేయాలి కొన్ని, లేకపోతే మనం శరీరాన్ని మెయింటైన్ చేసుకోలేం కదా. అందుకే మనం పలు రకాలైనటువంటి పనులు చేస్తాం. దానికి టైం పోయింది ఇంకొక 20 సంవత్సరాలు. వృద్ధాప్యంలో 10 సంవత్సరాలు ఏదైనా చేయాలనుకుంటాం, అయినా కూడా చేయలేము. 60 సంవత్సరాలు జీవిస్తే ప్రహ్లాదుని మాత్రం 100 సంవత్సరాలకి లెక్కిస్తాడు ఆయన. ప్రహ్లాద్ మహారాజ్ శ్రీమద్ భాగవతంలో 100 సంవత్సరాలకు ఆయన లెక్కిస్తాడు ఏమిటంటే, ఒకవేళ నువ్వు 100 సంవత్సరాలు బ్రతికితే ఇగో లెక్క, అకౌంట్ ఇదిగో ఏంటంటే అకౌంటు, ఫస్ట్ 20 ఇయర్స్ 10 ఇయర్స్ ఆటపాటలతో పోతుంది, మరొక 10 ఇయర్స్ చదువులో పోతుంది. మరి ఇందాక మన క్యాలిక్యులేషన్ ప్రకారం 1/3 33 సంవత్సరాలు నిద్రలో పోతుంది, 33 + 20 = 53. మళ్ళీ 100 సంవత్సరాలు బతికేవాడికి 80 సంవత్సరాల నుంచి బాధలు మొదలవుతాయి, మనకైతే 40 ఏళ్ళ నుంచే బాధలు మొదలవుతున్నాయి. కానీ 100 సంవత్సరాలు బతికేటువంటి వాడికి కనీసం 80 నుంచి బాధలు మొదలవుతాయి. అంటే 80 నుంచి 100 వరకు 20 సంవత్సరాలు ఏదైనా చేయాలనుకున్నా కూడా వాడు చేయలేడు. 53, 20, 73 ఇంకా ఎన్ని మిగిలినాయి, 27 సంవత్సరాలు మిగిలాయి. మరి 100 సంవత్సరాలు మనము మన భార్య బిడ్డలు అందరూ బతకాలంటే ఏదో పని చేయాలి కదా, అందులోకి 20 సంవత్సరాలు పోయాయి. ఇంకేం టైం మిగిలింది మనకి, ఇంకా టైం మిగల. కాబట్టి ప్రహ్లాదుడు ఏమంటున్నాడు, ఎప్పుడో చేద్దామని ఆలోచించకు, కాబట్టి ఇప్పటి నుంచే శాస్త్రం నేర్చుకోవడం మొదలుపెట్టు అని మనకి ప్రహ్లాదుడు చెప్తున్నాడు అనమాట. అలాగే ఈ జీవితం చాలా ముఖ్యమైనటువంటిది, మనం దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నాం. కాబట్టి కనీసం ఎప్పటి నుంచైనా శాస్త్రం ఏం చెప్తుంది అనేటువంటిది తెలుసుకోవాలి. మరి కలియుగంలో శాస్త్రం తెలుసుకోవాలి అనుకుంటే ఓపిక లేదు. 60 గంటల్లో 60 సార్లు మనం తిరుగుతూ ఉంటాం, అంటే కాన్సన్ట్రేషన్ కుదరదు మనకి. ఇక్కడ చెప్తున్నప్పటికీ కూడాను చిన్న శబ్దం వస్తే అటు చూస్తాం, ఎక్కడ ఎవరైనా తిరుగుతుంటే ఇటు చూస్తూ ఉంటాం. 60 గంటల్లో 60 సార్లు ఇటు అటు చూస్తుంటాం, ఇంకా చెప్పింది ఏం అర్థం అవుతుంది, అర్థం కాదు. కాబట్టి ఇదంతా ఎవరికి తెలుసు అంటే భగవంతుడికి తెలుసు. ఈ యొక్క కలియుగంలో ఉండే వాళ్ళందరూ కూడాను బుద్ధి తక్కువ వాళ్ళు అని భగవంతుడికి తెలుసు. బుద్ధి వాళ్ళకి లేదు, అల్పమేధస మందబుద్ధులు అని భగవంతుడికి తెలుసు. మనమేం ఫీల్ అయిపోవాల్సిన పని లేదు. మనకి చాలా భగవంతుడు చాలా ఒక గొప్ప లక్షణాన్ని కలియుగంలో పెట్టాడు. ఆ లక్షణం ఏమిటి అని అంటే కీర్తనాదేవ కృష్ణస్య. కాబట్టి చైతన్య మహాప్రభు శ్రీకృష్ణ భగవానుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి కలియుగంలో ఉండే వాళ్ళందరికీ కూడాను సులభమైనటువంటి మార్గాన్ని చెప్పారు. ఆ సులభమైనటువంటి మార్గం ఏమిటి, ఈ యొక్క కృష్ణ కీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మరి ఇక్కడి నుంచి మనం చాలా జాగ్రత్తగా వినాలి. అంటే హరే కృష్ణ మంత్రం జపం చేసే వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఎక్కడ చెప్తున్నారు? శాస్త్రంలో చెప్తున్నారు. మరి మనకు కనబడడానికి మాత్రం కొంతమంది హరే కృష్ణ జపం చేస్తూ ఉంటారు, చేయాల్సిన చెడు పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. మరి వీళ్ళని గొప్పవాళ్ళుగా ఎలా చెప్తాం? శాస్త్రంలో ఏం చెప్తున్నారు? హరే కృష్ణ మంత్రం ఎవరైతే జపం చేస్తారో వీళ్ళందరూ అన్ని రూల్స్ పాటించినట్టే, వీళ్ళకి శాస్త్రంలో ఉండే రూల్స్ అన్ని తెలిసినట్టే అని ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు శ్రీమద్ భాగవతం చెప్తుంది. శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకంలో దేవహుతి తన కొడుకైనటువంటి కపిలదేవుడితో ఇలా అంటుంది. ఆ శ్లోకం చెప్పి దానికి కాస్త మనం అర్థం చేసుకుందాం. శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం ఉంది, ఏమిటి? అహోబతస్వపచోతో గవీయాన్ యజ్జిగ్వాగ్రే వర్తతే నామ తుభ్యం తే పుస్తవస్తేజో సంసురార్యా బ్రహ్మానుచుర్నామ గృహంతి ఏతే. ఈ శ్లోకంలో దేవహుతి భగవంతుడితో ఏమంటుంది అని అంటే, జాగ్రత్తగా వినండి, ఓ ప్రభు, కుక్క మాంసం తిను చండాలుని వలె నీచ కుటుంబమున పుట్టినప్పటికీ కూడా నీ పవిత్ర నామ సంకీర్తన చేయువాడు ఆత్మానుభూతికి సంబంధించిన అత్యున్నత స్థితి నందును. షాకింగ్ స్టేట్మెంట్. ఓ ప్రభు, కుక్క మాంసం తిను చండాలుని వలె నీచ కుటుంబమున పుట్టినప్పటికీ కూడా నీ యొక్క పవిత్ర నామ సంకీర్తన చేస్తే ఏమవుతుందంట? ఆత్మానుభూతికి సంబంధించిన అత్యున్నతమైనటువంటి స్థితిని పొందుతాడంట. ఎవరు? హరినామ సంకీర్తన ఎవడైతే చేస్తాడు. అంతేకాదు, ఇంకా దేవహూతి ఏముంటుంది ఇక్కడ, అట్టి వ్యక్తి వైదిక కర్మకలాపములను అనుసరించి అన్ని విధమైన తపస్సులను యజ్ఞములను చేసిన వానితో సమానుడే. హరే కృష్ణ మంత్రం జపం చేస్తే దేనికి సమానం అంట? ఎన్నో వైదిక కర్మలు చేసి, తపస్సులు చేసి, యజ్ఞాలు యాగాలు చేసిన వాడితో సమానం అంట. ఎవరు? హరినామ సంకీర్తన చేసేటువంటి వాడు. అంతేకాదు, అతడు పవిత్ర యాత్రాస్థలములందరి పుణ్య నదులలో పెక్కుమారులు స్నానము చేసి వైదిక వాంగ్యమును చదివిన వానితో సమానుడే. అంతేకాదంట, ఈ ప్రపంచంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఆ పుణ్యక్షేత్రాలన్నీ చుట్టి ప్రతి నదిలో స్నానం చేస్తే ఎంత సమానమో హరినామ సంకీర్తన చేస్తే దానికి అంత సమానం అంట. అట్టి వ్యక్తి ఆర్య కుటుంబమునందు ఉత్తమోత్తముడుగా పరిగణింపబడును. ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆర్యులు అని అంటే వాళ్ళకి ఎలా మలగాలో తెలుసు, బిహేవియర్ వాళ్ళకి బాగా ఎలా బిహేవ్ చేయాలి అనేటువంటి తెలుసు. అంటే చాలా మర్యాద కలిగినటువంటి వాళ్ళని ఆర్యులు అని అంటారు. మర్యాద కలిగినటువంటి వాళ్ళు, మర్యాద ఇచ్చేటువంటి వాళ్ళని ఆర్యులు అని అంటారు. అంటే ఈ శ్లోకంలో మనకి శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తున్నారు? ఎవరైతే హరినామ సంకీర్తన చేస్తారో వీళ్ళకి ఇవన్నీ కూడాను దాటి వెళ్ళిపోయిన వాళ్ళతో సమానం అంట. ఏవన్నీ దాటి వెళ్ళిపోయిన వాళ్ళతో సమానం? ఎన్నో పుణ్య నదుల్లో స్నానం చేసినటువంటి వాళ్ళు, శాస్త్రాలన్నీ కూడా చదివినటువంటి వాళ్ళు, ఇంకా శాస్త్ర యజ్ఞయాగాదులు చేసినటువంటి వాళ్ళు, తపస్సులు చేసినటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడాను దాటి ఎక్కడికి వస్తారంట? వాడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, దాని తర్వాత ఎక్కడికి వస్తాం? పీహెచ్డీకి వస్తాం. అంటే హరినామ సంకీర్తన ఇక్కడ దేంతో పోల్చడం జరిగింది? శ్రీమద్ భాగవతంలో పీహెచ్డీతో పోల్చడం జరిగింది. ఎవరినైనా సరే పీహెచ్డీలో తీసుకున్నారు అని అంటే అర్థం ఏమిటండి? ఇవన్నీ కూడా ఉంటే కదా తీసుకుంటారు. యూనివర్సిటీలో ఆరు 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 సంవత్సరాల పిల్లవాడేమో యూనివర్సిటీకి వెళ్ళి నేను పీహెచ్డీ చేస్తాను అన్నాడు అనుకోండి, ఒప్పుకుంటారా వాళ్ళు? నాయన నువ్వు పీహెచ్డీ చేయాలంటే ఇగో ఇది 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 ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తే అప్పుడు నువ్వు పీహెచ్డీకి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు మనకి ఎలాంటి గొప్పతనాన్ని ఇచ్చారో చూడండి. ఎలాంటి గొప్పతనాన్ని ఇచ్చారో, మనందరి చేత హరినామ సంకీర్తన చేయించేటువంటి గొప్పతనాన్ని ఆయన మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బహుమతి అయితే ఇవ్వడం జరిగింది. ఆ బహుమతిని మన దగ్గర ఇప్పుడు కూడా పెట్టుకొని కాపాడుకుంటే అప్పుడు మనం బహుమతిని పొందినటువంటి వాళ్ళ కింద లెక్క. ఉదాహరణకు మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, 1,00,000 రూపాయలు మిమ్మల్ని కోటీశ్వరుడు ఎప్పుడు అంటారంటే, ఎప్పుడు మీ దగ్గర 1,00,000 ఉంటే కోటీశ్వరుడు అంటారు. కోటి రూపాయలు ఉన్నాయని చెప్పి రేపు మనం షేర్ మార్కెట్లోకి వెళ్ళి 2 రోజుల్లో 1 కోటి రూపాయలు పోగొట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనల్ని ఏమంటారు? బిచ్చగాడు అంటారు. అవునా కదా? నిన్న కోటీశ్వరుడు, ఈరోజు బిచ్చగాడు. అయితే ఈ యొక్క హరినామ సంకీర్తనని మనకి ఈ స్థితిలో మనల్ని పెట్టింది. కాబట్టి ఈ స్థితిలో ఎప్పుడు ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా హరినామ సంకీర్తన చేయాలి. నిత్యం హరినామ సంకీర్తన చేస్తే ఈ శ్లోకంలో ఉండేటువంటి తాత్పర్యం మనకి అన్వయించినట్టు లెక్క. లేకపోతే ఎవరైనా చేస్తారు, మనందరం చేస్తున్నాం. అరే హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నాము, తర్వాత మన పనులు మని చేసేసుకుంటున్నాం. అలా ఎంతకాలం జపం చేయలేరు. కొంతకాలం అలా జపం చేసిన తర్వాత ఏమైపోతుంది? జపాన్ని మనం మర్చిపోతాం. కాబట్టి ఈ శ్లోకం ఎవరి గురించి చెప్తుంది అంటే, ఎవరైతే సరే హరినామ సంకీర్తన నిత్యం ఎప్పుడైతే చేస్తూ ఉంటారో, అపరాధం చేయకుండా. హరినామ సంకీర్తన కూడా చేయడానికి 3 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఒకటి అపరాధంతో చేయడం, అపరాధాలు చేస్తూ హరినామం చేయడం. ఇంకోటి దాని మీద ధ్యానం పెట్టకుండా హరినామం చేయడం, శుద్ధంగా హరినామం చేయడం. ఈ 3 రకాలైనటువంటి స్టేజ్లు ఉన్నాయి. అయితే ఏ స్టేజ్లోనైనా సరే మనం ఎప్పుడు కూడా హరినామాన్ని చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి ఈ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యం మనకి వర్తిస్తుంది. లేకపోతే అది మనకి వర్తించదు. అంటే చైతన్య మహాప్రభు మనకిచ్చినటువంటి బహుమతి చూడండి, దీనికి కావాల్సింది ఏమిటి అని అంటే మనకి నమ్మకం ఉండాలి. శాస్త్రం మీద నమ్మకం ఉండాలి. శాస్త్రం చెప్తుంది, అరే మనం పతితులం కాబట్టి, అంటే మనం ఈ యొక్క కలియుగంలో పుట్టాం కాబట్టి మన దగ్గర టైం లేదు కాబట్టి మనకు బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా భగవంతుడు మనకి సులభమైనటువంటి మార్గాన్ని ఇచ్చేస్తాడు. ఆ సులభ మార్గం ఏమిటి? హరినామ సంకీర్తన. ఈ హరినామ సంకీర్తన చేస్తే ఇది దేంతో సమానం? ఎన్నో పుణ్యకర్మలు చేసిన దాంతో, ఎన్నో రకాలైనటువంటి యజ్ఞాలు, యాగాలు, పుణ్యనదుల్లో స్నానం చేయడం, ఇదంతటితో సమానం. మరి దీన్ని ఎందుకు పట్టుకోకూడదు? దీని బదులుగా వేరే ఏదో చేస్తూ ఉన్నానే, 24 గంటల్లో నేను కనుక హరినామంలో కనుక నేను చేసినట్లయితే అప్పుడు ఇవన్నీ దాటినట్లు లెక్క కదా అనేటువంటి బుద్ధి మనకి రావాలి. ఎప్పుడైతే ఆ బుద్ధి వస్తుందో అప్పుడు మనకి శ్లోకం యొక్క తాత్పర్యం మనకి అన్వయించినట్టు లెక్క. దానికి కావాల్సింది ఏంటి? ఫెయిత్. దానికి కావాల్సింది ఏంటి? నమ్మకం కావాలి. దీనికి ఒక చిన్న కథ ఉంది. చైతన్య మహాప్రభు యొక్క జీవిత చరిత్ర చైతన్య చరితామృతం అనేటువంటి గ్రంథంలో రాయడం జరిగింది. ఈ చైతన్య చరితామృతంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏమిటి అంటే, చైతన్య మహాప్రభుకి ఒక భక్తుడు ఉన్నారు. ఆయన పేరేమిటి అంటే హరిదాస్ ఠాకూర్. హరిదాస్ ఠాకూర్ ఈ శ్లోకంలో మనం ఈరోజు ఎలా అయితే విన్నామో, నీచ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఎవరైతే హరినామం చేస్తారో వాళ్ళు పరమసిద్ధిని పొందినట్టు లెక్క అని మనకి ఈ శ్లోకంలో ఎవరైతే చెప్పారో, అదే రకంగా హరిదాస్ ఠాకూర్ ఆయన ముస్లిం కుటుంబంలో పుట్టడం జరిగిందంట. ముస్లిం కుటుంబంలో పుట్టడం అంటే అర్థం ఏమిటి అంటే గోమాంసం తిన్నట్టు. వాళ్ళు తింటారు, గోమాంసం తింటారు, అన్ని రకాలైనటువంటి మాంసాలు తింటారు, అన్ని రకాలటువంటి మన వైదిక సంస్కృతి ప్రకారం ఏదైతే చెడో అవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాంటి కుటుంబంలో పుట్టడం జరిగిందంటే ఎవరు? హరిదాస్ ఠాకూర్. కానీ ఆ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా రోజు కూడా ఆయన 300,000 సార్లు హరినామం చేసేవారంట. 300,000 నామాలు చేసేవారంట. 300,000 నామాలు చేయడం అంటే సాధారణం కాదు. మనం 1000 సార్లు చేయడానికే మనకేమో అయిపోతూ ఉన్నాం. ఆయన 300,000 నామాలు చేసేవారంట. ఆయన 300,000 నామాలు చేయడానికి కనీసం 24 గంటల్లో 24 గంటలు కూడా చాలు. అంటే ప్రాక్టికల్గా ఆయన ఇంకేం చేయట్లేదు. ఆయన హరినామం ఎప్పుడు కూడాను చేస్తూనే ఉన్నారు. అయితే ఆయన గొప్పతనం అందరికీ కూడా వ్యాపించడం జరిగిందంట. ఇక్కడ ముస్లింల కుటుంబంలో పుట్టినటువంటి హరిదాస్ ఠాకూర్ నామాచార్యుడిగా ఎదిగాడు. అంటే నామాన్ని వేరే వాళ్ళకి ఇవ్వగలిగేటువంటి గొప్ప శక్తి ఆయనకు వచ్చింది ఈ నామం ఎప్పుడు కూడా చెప్పడం వల్ల, నామ సంకీర్తన ఎప్పుడు కూడా చేయటం వల్ల. ఆయన ఒకసారి ఒక లెక్చర్ ఇవ్వమని పిలిచారంట. ఇద్దరు సోదరులు పిలిచారు. ఆ ఇద్దరు సోదరుల పేరేమిటి అంటే గోవర్ధన్ మజుందార్, ఆయన బ్రదర్ హిరణ్య మజుందార్ అని. హిరణ్య మజుందార్, గోవర్ధన్ మజుందార్ ఇద్దరు కూడాను హరిదాస్ ఠాకూర్ని పిలిచి అయ్యా నామం యొక్క గొప్పతనం చెప్పండి అని అన్నారంట. అప్పుడు హరిదాస్ ఠాకూర్ ఈ యొక్క శ్లోకాన్నే చెప్పారంట. ఏ శ్లోకాన్ని ఇప్పుడు మనం అనుకున్నాం చూసారా, అహోవత స్వపచోగరీయాన్ యజ్ఞగ్వాద్రే, అంటే దేవహుతి కపిలదేవుని ఉద్దేశించి ఏదైతే శ్లోకం చెప్పిందో ఆ శ్లోకాన్ని చెప్పారంట. ఆయన చెప్తే అక్కడ కూర్చున్న వాళ్ళు ఒకడికి అనుమానం వచ్చిందంట. అనుమానం వచ్చి వెంటనే లేచాడు. ఆయన పేరేం పేరునంటే గోపాల్ చక్రవర్తి. అతను శాస్త్రంలో చాలా చదువుకున్నాడు. అతను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. అయినప్పటికీ కూడాను ఈ హరిదాస్ ఠాకూర్ ఇలా చెప్తూ ఉంటే కోపం వచ్చిందంట. నువ్వు అన్ని కూడాను సల్లు కబుర్లు చెప్తున్నావు, తప్పుడు మాటలు చెప్తున్నావు, ఒకసారి హరికృష్ణ మంత్రం చెప్పేస్తే ఈ స్థితికి వచ్చేస్తారా, అంటే మేము చేసేటువంటి యాగాలకి ఫలితం లేదా, యజ్ఞాలకి ఫలితం లేదా, ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగాం వీటన్నిటికీ కూడా ఫలితం లేదా, ఒకసారి హరికృష్ణ మంత్రం చెప్తే చాలా, ఇదంతా కూడా అన్న తప్పు, నువ్వేమో ఇదంతా కూడా తప్పుగా చెప్తున్నావు అని అన్నారంట. ఎవరో గోపాల్ చక్రవర్తి అన్నారంట. అంతేకాదు ఇంకా ఏమన్నాడంట ఆయన, నువ్వు చెప్పింది కనుక నిజం కాకపోతే నీ ముక్కు కోసేస్తా అన్నాడంట. అప్పుడు హరిదాస్ ఠాకూర్ ఏమన్నారంటే, నువ్వు నా ముక్కు కోయక్కర్లేదు, నేనే కోసేసుకుంటాను, నేను చెప్పింది నిజం కాకపోతే అన్నారంట. వారం రోజులు గడిచినాయి. వారం రోజులు గడిచేసరికి గోపాల్ చక్రవర్తి యొక్క రూపాన్ని కూడా వర్ణించారు. గోపాల్ చక్రవర్తి ముక్కు ఎలా ఉంటుందనంట, నిఠారుగా ఉంటుందంట. వారం రోజులు అయ్యేసరికి ఏమైందినంటే ఆయన ముక్కు ఇలా పడిపోతుందంట. లెపర్సీ వచ్చినటువంటి వాళ్ళకి మీరు చూస్తారా ఎప్పుడైనా ఎలా అవుతుందో, ఫస్ట్ ఎక్కడ మనకు కనబడతాయనంటే ముక్కు ఇలా పడిపోయి మొత్తం ముక్కు మొహం అంతా కూడాను ఏకమైపోతుంది అనమాట. వారం రోజుల్లో తేడా కనబడిపోయిందంట. గోపాల్ చక్రవర్తి ముక్కు ఇలా పడిపోయిందంట. అప్పుడు గోపాల్ చక్రవర్తి అర్థం చేసుకున్నాడు, నేను చెప్పినటువంటి శాస్త్రంలో చెప్పినటువంటి వాక్కుల్ని నేను అనుమానించాను కాబట్టి, అంతేకాదు ఇంత గొప్ప భక్తుడైనటువంటి హరిదాస్ ఠాకూర్ని నేను అవమానపరిచాను కాబట్టి ఇంత నిటారుగా ఉండే ముక్కు వారం రోజుల్లో లెప్పర్సీ వచ్చి పోయింది. అంటే మనకి ఇలాంటి అపనమ్మకాలు ఉంటే ముక్కు జాగ్రత్త పెట్టుకోవాలి, అదేనమాట ఇక్కడ చెప్తుంది. శాస్త్రం ఎప్పుడు కూడా మనల్ని చీటింగ్ చేయదు, మనల్ని మనమే చీటింగ్ చేసుకుంటాం. శాస్త్రం ఎప్పుడు కూడా మనల్ని తప్పుదావ పట్టించదు. శాస్త్రం ఏం చెప్తుంది, నామ సంకీర్తన చేసిన ప్రతి ఒక్కడు ఎంత నీచ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా పరమసిద్ధిని పొందుతాడు. పరమసిద్ధిని వేటిని అవలంబించి పొందలేమో అలాంటి వాటిని, అంటే మనం యజ్ఞయాగాలు చేయడం వల్ల, తపస్సులు చేయడం వల్ల దేన్నైతే పొందలేమో, కేవలం నామ సంకీర్తన చేయడం ద్వారా మనం దాన్ని పొందగలుగుతాం. అది శాస్త్రం మనకి చెప్తుంది. దాని మీద మనకి నమ్మకం ఉండి మనం గనక హరే కృష్ణ మహామంత్రాన్ని రోజు గనక జపం చేసినట్లయితే అప్పుడు మనం పరమసిద్ధిని పొందుతాం. అది ఈరోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, వచ్చే జన్మలో అవ్వచ్చు, తర్వాత దాని కొన్ని జన్మలు పట్టచ్చు, కానీ మనకి దాని మీద నమ్మకం అనేటువంటిది ఉండాలి. ఉండి మనం చేసినట్లయితే అప్పుడు ఈ గుణాలన్నీ వస్తాయి మనకి, ఆర్యుల సంపత్తి వస్తుంది. శ్రీ అద్వైతాచార్యులు అనేటువంటి వాడు చైతన్య మహాప్రభు యొక్క అసోసియేట్ ఆయన, చైతన్య చరితామృతంలో చెప్పడం జరిగింది. అక్కడ ఒక ముసలాయి ఉన్నారు చూసారా ఆ ఫోటోలో, గడ్డంతో ఉన్నారు. ఆయన పేరు అద్వైతాచార్యులు. ఈ అద్వైతాచార్యులు ఒకసారి తన పితృలకి పిండం పెడుతున్నారంట. పిండం పెడుతూ ఒకసారి ఆయన చైతన్య మహాప్రభు, ఆయన హరిదాస్ ఠాకూర్ని, ఇప్పుడు మనం అనుకున్నాం కదా హరిదాస్ ఠాకూర్ గురించి, హరిదాస్ ఠాకూర్ని ఇన్వైట్ చేశారంట. ఇన్వైట్ చేసి పిండం పెట్టేటప్పుడు శాస్త్రం ప్రకారం ఏం చేయాలి అని అంటే బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి. ఎందుకు బ్రాహ్మణులకు భోజనం పెట్టాలనంటే, యాక్చువల్గా ఎవరికి ఆఫర్ చేయాలి అని అంటే విష్ణువుకి ఆఫర్ చేయాలి. కానీ విష్ణువు స్వయంగా ఆయన భోజనం చేయడు. ఎవరి నోటితో భోజనం చేస్తారంటే విష్ణువు బ్రాహ్మణుల యొక్క నోటితో భోజనం చేస్తాడు. కాబట్టి ఎవరైతే విష్ణువుని సంతోషింపచేయాలనుకుంటారో వాళ్ళు ఏం చేయాలి అని అంటే బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి పిండాలను పెట్టేటప్పుడు. అయితే ఆ రకంగా ఈ అద్వైతాచార్యుల వారు పిండం పెట్టిన తర్వాత అద్వైతాచార్యుల వారు హరిదాస్ ఠాకూర్ను పిలిచి ఆయన భోజనం పెడుతున్నాడంట. అక్కడ బోళ్ళంతమంది బ్రాహ్మణులందరూ కూడా చాలా విస్మయంగా చూస్తున్నారంట అద్వైతాచార్యుల వైపు. మేమందరం కూడా బ్రాహ్మణులను మమ్మల్ని పక్కన పెట్టేసి ఈ నీచ కుటుంబంలో పుట్టినటువంటి వాడికి భోజనం పెడుతున్నాడు, ఏమిటి అన్యాయం అని అంటే, అప్పుడు అద్వైతాచార్యులు అన్నారంట, ఈయన ఒక్కడు కొన్ని కోట్ల మంది బ్రాహ్మణుల కంటే ఇంకా ఎక్కువ. ఎందుకనంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినంత మాత్రాన సరిపోదు, బ్రాహ్మణుకు ఉండేటువంటి గుణాలన్నీ కలగాలి. పోని గుణాలన్నీ ఉన్నప్పటికీ కూడాను భగవన్నామ సంకీర్తన చేయకపోతే నీ బ్రాహ్మణత్వం అంతా కూడా పోతుంది. కాబట్టి ఇక్కడ ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టకపోయినప్పటికీ కూడా, మీరు చేసినటువంటి తపస్సులు చేయకపోయినప్పటికీ కూడా, మీరు చేసినటువంటి మంత్రదంత్రాలు కూడా జపం చేయకపోయినప్పటికీ కూడా, ఆయన మాత్రం ఏం చేస్తున్నాడు, మహామంత్రాన్ని జపం చేస్తున్నాడు. ఆ మహామంత్రం ఏమిటి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, ఇది నిరంతరం కూడా ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఈయనతో పోలిస్తే మీరందరూ కూడాను ఒక కాలి గోటికి కూడా పనికిరారు. ఈ ఒక్కడిని కూడా నేను గనక ప్రసాదం భగవత్ ప్రసాదం పెట్టినట్లయితే విష్ణువు ఎంతో సంతోషిస్తాడు. ఎంతో మంది బ్రాహ్మణులకు పెట్టే కంటే ఒక్క వైష్ణవుడు కనుక పెడితే విష్ణువు ఎంతో సంతోషిస్తాడంట. కాబట్టి బ్రాహ్మణుడి కంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు ఎవరు, వైష్ణవులు. వైష్ణవులు అనంటే ఎవరు, వైష్ణవులు అనంటే కృష్ణనామ జపం చేసేవాడు, కృష్ణనామ సంకీర్తన చేసేవాడిని వైష్ణవుడు అని అంటారు. అయితే ఇప్పుడు ఈ రోజు శ్లోకానికి ఇప్పుడు మనం మాట్లాడినానికి ఏంటి కనెక్షన్ ఏంటి, ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణుడు, శాస్త్రాల్లో ఉండే విధులు నిషేధాలు బోల్డ్ ఉన్నాయి, రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవన్నీ పాటించాలి. పాటించకపోతే నువ్వు అసురుడు లేదా దానవుడు కింద లెక్క, పాటిస్తే నువ్వు దైవగుణం కలిగిన వాడి కింద లెక్క. మరి ఈ రూల్స్ అన్నీ పాటించి చివరికి ఎక్కడికి రావాలి, మనం చివరికి ఎక్కడికి రావాలి, ఈరోజు అనుకున్నట్టుగా హరినామ సంకీర్తనకే రావాలి. అంటే మనం ఒక్క ఈ ఒక్క రూల్ని పాటిస్తే చాలు. ఏమిటది ఒక్క రూలు, అలానే వేరే రూల్ పాటించకూడదని కాదు. ఈ రూల్ ఎవరైతే సరిగ్గా పాటిస్తారో, హరినామ సంకీర్తన ఎవరైతే హృదయంతో బాగా జపం చేస్తారో, వాళ్ళు ఆటోమేటిక్గా అన్ని రూల్స్ ఆటోమేటిక్గా పాటిస్తారు, ఆటోమేటిక్గా పాటిస్తారు, వాళ్ళు చెప్పక్కర్లే, వాళ్లే పాటిస్తారు. అయితే ఇందులో ఒక చిన్న మోసం ఉంది. ఆ మోసం ఏంటి, ఇందాక అనుకున్నాం మనం, నేను హరినామ సంకీర్తన చేస్తున్నాను కదా, ఇది అన్నిటికంటే గొప్ప రూల్ కదా, కింద ఉండే రూల్స్ ఏమి కూడా పాటించకపోయినా పర్వాలేదని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు స్లో స్లోగా హరినామం వాళ్ళ నోటి నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి జీవితాంతం లేదా మనం నిరంతరం హరినామ స్మరణ చేయాలి అని అంటే ఆటోమేటిక్గా మనం రూల్స్ అన్ని పాటించాలి. ప్రస్తుతం మనం రూల్స్ పాటించాలి ఎందుకనంటే మనందరం కూడా సాధన భక్తిలో ఉన్నాం, సాధన చేయాలి. మనకి నోటి నుంచి హరినామ సంకీర్తన ఆటోమేటిక్గా ప్రవాహంలో రావట్లేదు. మనకి 100 సార్లు చెప్పినా 1 రౌండ్ కూడా చాంటింగ్ చేయడానికి కష్టం మనకి. అంటే మనకు ఫోర్స్ చేస్తే తప్ప మనం హరినామాన్ని మనం చేయలేకపోతున్నాం. అలాగే రూల్స్ రెగ్యులేషన్స్ కూడా మనం పాటించాలి. అప్పుడేమవుతుంది అంటే ఏదో ఒక రోజు వస్తుంది. ఏమిటో రోజు, మనం చెప్పకుండానే హరినామం మనం ఎప్పుడు కూడా నిరంతరం కూడా జపం చేసేటువంటి రోజు వస్తుందన్నమాట. ఆ రోజు ఎప్పుడు వస్తుందంటే మనం ఇవి రోజు పాటించినట్లయితే. అందుకే ప్రభుపాదులు వారు స్ట్రిక్ట్ గా రూల్స్ పాటించమని చెప్పారు మనకి. రోజు 16 మాలలు జపం చేయండి, హరే కృష్ణ మహామంత్రం మాలతో జపం చేయండి 16 మాలలు, 4 నియమాలు పాటించండి, భగవంతుడికి ప్రసాద నైవేద్యాన్ని పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి, వీటిని మర్చిపోవడానికి కాదు, వీటిని పక్కన పెట్టడానికి కాదు. ఇవన్నీ పాటిస్తూ ఏదో ఒక రోజు మనకి ఎలాంటి పరిస్థితి వస్తుంది అని అంటే, మనం ఎవరు చెప్పకున్నా కూడా మనం ఇవన్నీ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఈ శాస్త్ర విధులన్నీ కూడా దీని కిందే ఉన్నాయి, హరినామ సంకీర్తన కిందే ఉన్నాయి. కాబట్టి మన దగ్గర ఉండేటువంటి మొత్తం ఎనర్జీ అంతటిని కూడా, శక్తిని అంతా కూడా తీసుకొని దేని మీద పెట్టాలి, మనం హరినామం మీద పెట్టాలి. అప్పుడు మనకి విజయం అనేటువంటిది లభిస్తుంది. దైవగుణాలన్నీ ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తాయి, అసురు గుణాలు ఆటోమేటిక్గా పోతాయి. దీనికి ఉదాహరణ చైతన్య మహాప్రభు ఇద్దరున్నారు, వాళ్ళ పేరు జగాయని మదాయని. జగాయ్ మదాయని అంటే ప్రపంచంలో ఎన్నైతే దుర్గుణాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ప్రపంచంలో ఎన్ని రకాలైనటువంటి చెడు పనులు చేయొచ్చో అవన్నీ వాళ్ళు చేశారు. అంతేకాదు వాళ్ళు ఇంకా ఏం చేశారనంటే, ఒకసారి హరే కృష్ణ మంత్రం జపం చేసుకుంటూ కొంతమంది భక్తులు వస్తూ ఉంటే వీళ్ళు ఏం చేశారనంటే, మీరు మా దగ్గరికి రావద్దు, ఈ వీధిలో హరినామం చేయొద్దని చెప్పేసి రాళ్ళు ఇసురు కొట్టారంట. ఒక రాయేమో చైతన్య మహాప్రభు యొక్క అనుంగుడైనటువంటి నిత్యానంద ప్రభుకు తగిలిందంట. ఇక్కడ వాళ్ళ సంకీర్తన చేస్తూ ఉంటే నిత్యానందుడికి తగిలిందంట, ఇక్కడి నుంచి రక్తం కారిపోతుందంట. కానీ నిత్యానందుడు ఏమన్నాడు, నన్ను కొడితే కొట్టావు బాయ్, ఒక్కసారి హరినామం చేయవయ్యాని అన్నాడంట. అంటే వాడేమన్నాడు, హరినామం చేయనయ్యా అని అన్నాడంట. అంటే నిత్యానందుడు అన్నాడు, చేయనన్నావు చేసేస్తావు అని అన్నాడంట. హరినామం, హరినామంలోనే హరి ఉంది కదా, మరి చేయనన్నా కానీ చేసేసా. నేను హరే కృష్ణ మంత్రం జపం చేయనయ్యా అన్నాడు. హరే కృష్ణ అనేసావు కదయ్యా. మరి ఈ వార్త చైతన్య మహాప్రభుకు తెలిసిందంట. చైతన్య మహాప్రభు వెంటనే సుదర్శన చక్రం తీసుకొని చంపేద్దాం అనుకున్నారంట ఇద్దరిని కూడా. అప్పుడు నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు కాళ్ళ మీద పడి, ఇలా చంపుకుంటూ పోతే ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరిని చంపాలి, ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా దుర్గుణాలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. కాబట్టి వీళ్ళలో ఉండేటువంటి, వీళ్ళని చంపకుండా వీళ్ళలో ఉండేటువంటి పాప గుణాన్ని కనుక మనం చంపినట్లయితే అప్పుడు ఫలితం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి హరినామం అనేటువంటిది ఏం చేస్తుందంట, మనలో ఉండేటువంటి పాప గుణాలన్నింటినీ కూడా సర్వనాశనం చేసేస్తుంది అనమాట. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా విడవకూడదు. వెంటనే వీళ్ళిద్దరూ ఎప్పుడైతే కాళ్ళ మీద పడ్డారో, చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు కాళ్ళ మీద పడ్డారంట జగాయి మదాయ్, వాళ్ళు ప్రామిస్ చేశారు. ఏమన్నారనంటే, ఈ రోజు నుంచి మా పాపాలన్నీ కూడాను కట్టు, ఇక నుంచి మేము ఒక్క పాపం కూడా చేయం. చైతన్య మహాప్రభు అన్నారు, పాపాలు చేయడమే కాదు, నువ్వు పాపాలు చేయకుండా ఉండలేవు, కాబట్టి నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏమిటి, హరినామం చేయి, హరినామం చేస్తే ఆటోమేటిక్గా పాపాల నుంచి విముక్తుడివి అవుతావని చెప్పి వాళ్ళిద్దరిని కూడాను ఆయన క్షమించడం జరిగిందంట. ఈ రకంగా మనం ఏమిటి అంటే, చిన్న చిన్న జగాయి మదాయాలు, వాళ్ళు పెద్ద జగాయి మదాయాలు, మనం చిన్న జగాయి మదాయాలు, అంతే తేడా, అంతే. ఆ గుణం మనందరికీ కూడా ఉంది. కాబట్టి చైతన్య మహాప్రభు మనకి ఈ యొక్క హరినామ సంకీర్తనని మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ఎప్పుడు కూడాను జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు పోవాలి. అప్పుడు ఈ దానవ గుణం అంతా కూడా పోతుంది. ఆటోమేటిక్గా శాస్త్ర గుణాలన్నీ కూడా, శాస్త్రంలో ఇచ్చినటువంటి పద్ధతులు విధి విధానాలన్నీ కూడా మనం పాటించినట్టు అవుతుంది. దానవ గుణం పోతుంది, అసురు గుణం అనేటువంటిది పోతుంది, సత్వ సత్విక గుణం అనేటువంటిది వస్తుంది, సత్వం అని మనం తెచ్చుకుంటాం అన్నమాట. ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? అన్ని ప్రశ్నలకి ఒకటే జవాబు, జవాబు ఏంటి, హరినామ సంకీర్తన. కానీ మనం హరినామ సంకీర్తన చేస్తే తప్ప మనకి దాని గొప్పతనం మనకి తెలియదు. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్నలు ఉంటే అడగచ్చు. సరే, శ్రీహరినాం సంకీర్తన్ మహాయజ్ఞ కీ, శ్రీమద్ భగవద్గీతా కీ, గో ప్రేమానందే.